ஓம் ஆப்யாயந்து மமாங்கானி வாக் ப்ராணச்சக்ஷு ஸ்ரோத்ர மதோபலமிந்திரியாணி ச சர்வாணி சர்வம் ப்ரஹ்மோபனிஷதம் மாஹம் ப்ரஹ்ம நிராகுர்யாம் மாமா ப்ரஹ்ம நிராகரோத் அநிராகரணமஸ்த்வநிராகரணம் மே அஸ்து ததாத்மனி நிரதேய உபநிஷத்சு தர்மா ஸ்தே மயி சந்து தே மயி சந்து. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
சாமவேதானிக்கு சென்னினட்டுவண்டி சாந்தோக்ய உபனிஷத்து 8 அத்தியாயாலு கலிகி ఉన్నది. మొదటి 5 అధ్యాయాలు సారాంశం చూస్తున్నాం. ఇంతవరకు 3 అధ్యాయాల సారాంశం పూర్తి చేశాం. ఈరోజు 4వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ఈ 4వ అధ్యాయంలో 17 ఖండాలు ఉన్నాయి, 78 మంత్రాలు ఉన్నాయి. మొత్తం 78 మంత్రాలు. ఈ అధ్యాయాన్ని మొత్తం 4 భాగాలుగా 4 విషయాలుగా వర్గీకరించవచ్చు. ఆ 4 విషయాలు ఏమిటి అంటే, సంవర్గ విద్య మొదటిది. సంవర్గ సరస్వతి స. 2 చతుష్పాత్ బ్రహ్మ విద్య. 3 అక్షిపురుష విద్య. 4 యజ్ఞశుద్ధి విద్య. సంవర్గ విద్య మొదటిది, 2 చతుష్పాత్ బ్రహ్మ విద్య, 3 అక్షిపురుష విద్య, 4 యజ్ఞశుద్ధి విద్య. 3 ఉపాసనలు. 1 శుద్ధి. శుద్ధి గురించి, శుద్ధి అంటే ఇంగ్లీష్లో రెక్టిఫికేషన్ అంటారు, దోష నివారణ కోసం చేయబడేటటువంటి యజ్ఞని చేసినప్పుడు వచ్చే దోషాన్ని పోగొట్టడానికి ఏం చేయాలి, అది యజ్ఞశుద్ధి విద్య. మొదట సంవర్గ విద్య గురించి తెలుసుకుందాం. 1, 2, 3 ఖండాల్లో సంవర్గ విద్య గురించి చెప్పబడింది. 3 ఖండాలు సంవర్గ విద్య. విద్య అంటే ఉపాసన. కొన్ని చోట్ల విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని విద్య అంటారు, జ్ఞానాన్ని విద్య అంటారు. కానీ 5 అధ్యాయాలు అయ్యే వరకు మనం ఆ విద్య జ్ఞానాన్ని ఇక్కడ తీసుకురాకూడదు. ఈ 5 అధ్యాయాలు అయ్యే వరకు మనం ఉపాసన అనే తెలుసుకుంటూ ఉండాలి. అనగా ఒక ఊరిలో ఒక రాజు, చందమామ కథల్లో లాగా చెప్తుంటారు. చాందోగ్య ఉపనిషత్తు అంతా కథలే, 8వ అధ్యాయంలో ఇక్కడ వరకు కథలే వస్తాయి. అక్కడ వేదాంతపరమైన కథలు, ఇక్కడ వైదిక కర్మల పరమైనటువంటి కథలు. ప్రతి కథలో ఒక వినూత్నమైనటువంటి విలువలు చెప్పబడినాయి. అవి చదువుతూ ఉంటే మీరు కూడా ఇంటికి వెళ్ళి సమయం ఉంటే ప్రతి మంత్రం చదవండి. అర్థం తాత్పర్యం కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉండవు, అంతటి భావన ఉంటుంది అందులో. నేను చెప్పిన తర్వాత చదవండి, వెళ్ళి నేను చెప్పకముందు చదవకండి. చెప్పకముందు చదివితే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, చెప్పిన తర్వాత చదివితే కొంచెం మనకు ఈజీగా ఉంటుంది. ఈ జానశ్రుతి అనేటటువంటి ఒక రాజు ఉన్నారు. ఆ ఒక అనగనగా ఒక ఊరిలో, ఒక రాజ్యంలో జానశ్రుతి అనే రాజు ఉన్నారు. ఈ జానశ్రుతి అనే రాజు చాలా గొప్పవాడు, బాగా అన్నదానం చేస్తుంటాడు, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అన్నదానం చేసేటప్పుడు సత్రాలు కట్టించాడు. సత్రాల్లో ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది, ఎవ్వరూ ఆయన సత్రంలో భోంచేయకుండా వెళ్ళకూడదు. ఆయన నియమం అది, అందరూ నా సత్రంలో భోజనాలు చేయాలి. అందుకని ప్రతి చోట సత్రాలు కట్టించారు, ఆయన ఉన్న చోట, ఆయన రాజ్యం అంతా కూడా. అంతటి అన్నదానాలు చేసి ఆయన పేరు అంతటా వ్యాపించింది. ఆ రాజ్యమే కాదు ఆ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు ఏమైందంటే ఆ రాజుగారు ఒకరోజు భవంతి మీద, ఆయన మేడ ఉంటుంది కదా రాజభవనంలో పైన అంతస్తులో, ఆరు బయట రాత్రిపూట పడుకోనున్నాడు. ఆకాశం చూస్తూ పడుకోనుంటే ఆకాశం చూస్తున్నప్పుడు అక్కడ రెండు హంసలు కనపడినాయి ఆయనకి. రెండు హంసలు వెళుతూనే ఆకాశంలో చిన్నగా, హంసలు చాలా నిదానంగా వెళతాయి. ఆ హంసలు ఎవరంటే ఈయన అన్నదానం చేసేటప్పుడు ఆ అన్నాన్ని స్వీకరించడానికి దేవతలు దిగొస్తారు. ఇంతటి గొప్ప మహాత్ముడు అని చెప్పి ఆ దేవతలు ఆశీర్వదించడానికి వచ్చి ఆహారం తీసుకొని హంసల రూపంలో మళ్ళీ వెళుతూ ఉంటారు. వెళుతున్నప్పుడు ఒక హంస అంటుంది, వెనకాల ఉన్న హంస కొంచెం ముందున్నట్టు హంసను అంటుంది, పిలుస్తుంది, హే భల్లాక్ష, హే భల్లాక్ష అని పిలుస్తుంది. భల్లాక్ష అంటే రెండు అర్థాలు చెప్పచ్చు, దీర్ఘదృష్టి కలిగిన వాడు లేక హ్రస్వ దృష్టి కలిగిన వాడు. తీక్ష్ణమైన దృష్టి ఉన్న భల్లాక్ష అని పేరు. బల్యం అంటారు చూసారా తెలుగులో, బల్యం తీక్ష్ణంగా ఉంటుంది దాని మొన, అట్లా తీక్ష్ణమైన దృష్టి కలిగిన వాడా అని అర్థం. లేదా హ్రస్వ దృష్టి కలిగిన వాడ అని అర్థం. హ్రస్వం అంటే దగ్గర దృష్టి అని పిలుస్తాడు. పిలుస్తూ ఏం చెప్తున్నదంటే ఆ రెండవ హంస, వెనక హంస, మరీ క్రిందికి వెళ్ళవాకు, మరీ క్రిందికి వెళ్ళిపోతే నువ్వు మసి అయిపోతావు, కాలిపోతావు. ఎందుకంటే అక్కడ రాజు ఉన్నాడు చూసావా, ఆయన పడుకొని ఉన్నాడు అక్కడ. ఆ రాజుగారు చాలా గొప్పవాడు, ఆయన కీర్తి అంతటా వ్యాపించి ఉన్నది, అది వెలుగులాంటిది ఆ కీర్తి, ప్రకాశం, ఆ వెలుగు అంతటా వ్యాపించి ఉన్నది, తీవ్రంగా ఉంటుంది ఆయన యొక్క దాన ఫలం, అన్నదాన ఫలం. నువ్వు గనక అక్కడ దగ్గరికి వెళ్ళావంటే మసి అయిపోతావు, కాలిపోతావు, దగ్గరికి వెళ్ళవాకు అని అన్నది. అంటే ఈ మొదటి హంస అంటున్నది రెండవ హంసతో, ఏమిటి ఆయన అంత గొప్పవాడా, రైక్వా అంతటి గొప్పవాడా ఈయన అని అంటుంది. రైక్వా, రైక్వా అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంటే గొప్పవాడా ఏమిటి ఈయన, ఏమిటనుకుంటున్నావు నువ్వు, రైక్వా అంతటి గొప్పవాడా ఏమిటి ఈ రాజు అన్నది మొదటి హంస రెండవ హంసతో. అనేటప్పటికీ ఈ రాజు ఆ భాష, ఈయనకు పక్షి భాష తెలుసు. ఆ రోజుల్లో రాజులు పక్షి భాష తెలుసుకునేవాళ్ళు, ఎందుకంటే పక్షులతోనే సందేశాలు కూడా పంపిస్తుండేవాళ్ళు కదా. పక్షులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పక్షి భాష విన్నాడు ఈయన, విని తెలుసుకున్నాడు ఎవరు ఈ రైక్వా, నాకంటే గొప్పవాడు, నేనేమి గొప్పవాడిని కాదట, నేను చేసినటువంటి ఈ దానం చాలా హీనమైనది, ఆయన చేసినటువంటి ఉపాసనలతో పోలిస్తే అంటున్నారు, ఎవరి రైక్వా అని చెప్పి ఆలోచన వచ్చింది. ఒక బాధ కూడా వేసింది మనసు లోపల, ఇంతటి గొప్పవాడిని అని చెప్పి నా కీర్తి అంతటా ప్రసరిస్తే ఈ రెండు పక్షులు వచ్చి నా హృదయాన్ని ఎంత బాధ పెట్టాయి అని చెప్పి ఇంక నిద్రపోలే. పొద్దున్నే లేచి రథసారథిని పిలిచి, ఆ రథసారథి కూడా నిన్నేమన్నాడంటే రాజుగారితో, రాజుగారు రాజుగారు మీ గొప్పతనం రైక్వా అంతటి గొప్పతనం వచ్చిందండి మీకు అన్నాడు. అప్పుడు పట్టించుకోలే రాజుగారు, రైక్వా అంటే ఎవరు అని పట్టించుకోలే. ఆ రైక్వా ఎంత గొప్పవాడో మీరు కూడా అంత గొప్పవాడండి అన్నారు అన్నాడు ఆ రథసారథి. అంటే పట్టించుకోలే ఆయన, ఎవరోలే రైక్వా అనుకున్నాడు. ఆ రైక్వా ఎవరో తెలియదు రాజుగారికి, ఎక్కడుంటాడో తెలియదు, ఎప్పుడు వినలా ఆయన గురించి. ఎప్పుడైతే ఈ పక్షులు ఇట్లా మాట్లాడుకున్నాయో హంసలు, రాజుగారు అతని అడుగుతాడనమాట రథసారథిని, నిన్నెవరో రైక్వా అన్నావు చూసావా, ఆయన ఎక్కడుంటాడు, ఆయన పిలుచుకురా అని పిలిచి చెప్పాడు. ఆయన పిలుచుకురా అనగానే అలాగే పిలుచుకొస్తానని చెప్పి ఈ రథసారథి అంతటా వెతకడం మొదలుపెట్టాడు, రైక్వా ఎక్కడుంటాడో ఎక్కడుంటాడని. అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఎక్కడ కనపడలే. రాజుగారి దగ్గరికి వచ్చి ఎక్కడా కనపడలేదండి అన్నాడు. అంతటా వెతికాను, నేను వెతకని చోటు లేదు, అంతా వెతికానన్నాడు. అంటే రాజుగారు నిరుత్సాహపడ్డాడు. ఎట్లాగైనా సరే ఆయన ఎట్లా గొప్పవాడైనాడో నేను తెలుసుకోవాలి, ఆ విద్య నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఎక్కడైతే బీద బ్రాహ్మణుడు ఉంటాడో, బీద బ్రాహ్మణుడు ఏమీ లేకుండా చాలా పేదరికంలో ఉంటాడో ఆ బ్రాహ్మణుడు కోసం వెతుకు, ఎక్కడుంటాడో వాళ్ళని తీసుకొని రా అన్నాడు. అటువంటి బ్రాహ్మణుడిని తీసుకొని రా అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు ఈ రథసారథి. వెళ్ళి వెతుకుతూ 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 ఉన్నాడు. ఎక్కడో ఒక రథం కింద ఏదో గుళ్ళు ఉంటాయి చూసారా, ఆ గుళ్ళకి ప్రతి గుడికి ఒక రథం ఉంటుంది, పెద్ద రథం. ఆ రథం కిందనే కుటుంబాలన్నీ నివసించవచ్చు, ఎందుకంటే అంత పెద్ద రథం, అంత ఎత్తు ఉంటుంది. అది క్రిందనే మన ఇల్లు అంతే, రూమ్ అంత ఉంటుంది. దాని క్రింద ఉన్నాడు ఒక ఆయన. ఏం చేస్తున్నాట, ఇప్పు గోకుండు కూర్చున్నాట. పిచ్చివాళ్ళలా ఉన్నాడు చూడటానికి, పేదవాడిలాగా ఉన్నాడు. అప్పుడు ఈ రథసారథికి అనుమానం వచ్చింది, అంతా వెతికాను ఒకవేళ ఈయనై ఉంటాడేమో అని చెప్పి, మీరేనా రైక్వా అంటే అని అడిగాడు. అంటే నేనే అన్నాడు, రైక్వా నేనే అన్నాడు. అప్పుడు ఈ రథసారథికి చాలా సంతోషం, పరిగెత్తుకుంటూ పోయి రాజుగారికి చెప్పాడు, కనుక్కున్నాను కనుక్కున్నాను రైక్వా ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు అన్నాడు, ఒక రథం కింద కూర్చొని ఉన్నాడండి అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు వెంటనే చాలా ఆవుల్ని, బంగారము, దక్షిణ అన్ని భోగాలు కొన్ని ఇచ్చి పంపించాడు. పంపించి ఆయన తీసుకుని వెళ్ళాడు రాజుగారు రైక్వా దగ్గరికి. తీసుకొని వెడితే ఇవన్నీ నాకు చాలవు అన్నాడు, ఈ దక్షిణ అంతా చాలదన్నాడు. ఏమిటి అన్నాడు, ఇంకా ఏం మాట్లాడలేనా ఆయన అక్కడ పెడితే ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ నాకు చాలవు అన్నాడు. అప్పుడు రాజుగారు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఇంకా ఎక్కువ దక్షిణ, ఇంకా ఆవులు, ఇంకా 1000 ఆవులను తీసుకొని, అనేకమైనటువంటి వస్తువులు తీసుకొని, వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొని ఉన్న ఆయన అమ్మాయిలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి, బ్రహ్మచారి ఈయన, ఈ బ్రహ్మచారికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం, అట్లన్నా ఒక గ్రామాన్ని కూడా ఇద్దామని చెప్పి మళ్ళీ ప్రయత్నంతో వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ తెచ్చానండి, 1000 ఆవులు తెచ్చాను, ఈ గ్రామం అంతా మీరుండే గ్రామం అంతా మీకే, మా అమ్మాయిని ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేస్తాను, మీరు నేర్చుకున్న విద్య ఏదో ఉన్నదే, మీ మహిమ గురించి విన్నాను, ఆ విద్య నాకు నేర్పండి అన్నట. అని అంటే అప్పుడు అంటాడు రైక్వా, ఎట్లాగో ఏదో విధంగా నా దగ్గర నుంచి విద్య నేర్చుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, అలా నేర్చుకోవాలి అంటే 6 లక్షణాలు చెప్పాడు అతను. ఆ రైక్వా 6 విషయాలు చెప్పాడు. అవి ఉన్న వాళ్ళకి ఈ విద్య నేర్చుకునే అర్హత ఉంటుంది. ఏ విద్య అయినా సరే నేర్చుకోవాలంటే అవి ఏమిటంటే చెప్తాను, ముఖ్యమైనవి కథలో నేర్చుకోవాల్సినవి ఇవి అన్నమాట. బ్రహ్మచారి 5 గృహద్వారాలు అంటారు, విద్యా గృహద్వారములు అని పేరు. విద్యా గృహద్వారములు అంటే విద్యా గ్రహణ ద్వారములు, గ్రహణ ద్వారం విద్యను నేర్చుకోవడానికి గ్రహించడానికి ద్వారాలు. ఒక బ్రహ్మచారిని గనక ఇస్తే, బ్రహ్మచారిని ఇస్తే ఎవరికైనా సరే దానం చేస్తే, ఎందుకంటే బ్రహ్మచారి అయితే సేవ చేస్తాడు కదా చాలా, బ్రహ్మచారిని దానం చేసి విద్యను గ్రహించవచ్చు బ్రహ్మచారి. 1. 2, సంపద, ఎంతో సంపదనివ్వడం, ఎంత సంపద అంటే అంత సంపద, అది ఒకటి విద్యాగ్రహణానికి మార్గం. శ్రద్ధయా దేయం సంవిదా దేయం అని చెప్తుంది కదా, భూరి దక్షిణ అంటారు. సంపదని దానం చేసి ఇచ్చి విద్యను గ్రహించడం, ఇది ఒక మార్గం. 3వ మార్గం అంటే తెలియగలవాడైతే, ఒక వ్యక్తి బాగా తెలియగలవాడైతే అవతల వ్యక్తి విద్యని ఈ తెలివిగలవాడికి ఇవ్వాలని చెప్పి ఇష్టపడతాడట. తెలివిగలవాడై ఉంటే, గ్రహించేవాడు తెలివిగలవాడైతే చెప్పేవాడికి ఆనందంగా ఉంటుంది కదా, అందుకని వాడు ఏమి ఇవ్వకపోయినా వీడికి తెలివి ఉన్నదిరా నా విద్యను ఇద్దామని చెప్పి ఆయనంతటా ఆయనే ఇస్తాడట. చూసారా, సంపదనిచ్చేవాళ్ళకి బ్రహ్మచారి, బ్రహ్మచారిని దానం చేసేవాళ్ళకి, తర్వాత తెలివిగల వాళ్ళకి. బ్రహ్మచారిని ఇచ్చేవాడికి కాదు, బ్రహ్మచారికి. బ్రహ్మచారి అయిన వాడికి విద్య నేర్పాలని ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మచారి అంటే 25 ఏళ్ల లోపు వాడే కదా. శరీరం అంతా పటుత్వంతో ఉంటుంది, ఇంద్రియాలన్నీ పటుత్వంగా ఉంటాయి, చలాకీగా పనిచేస్తాడు, త్వర త్వరగా ఏమైనా చేయగలడు. అందుకని బ్రహ్మచారి గాని బ్రహ్మచారిణి గాని వాళ్ళకి ఎక్కువ చెప్పాలనిపిస్తుందట, విద్యనివ్వాలనిపిస్తుంది. విద్యను గ్రహించడానికి బ్రహ్మచారి అయిన వాడు, బ్రహ్మచారిణి అయిన స్త్రీ గాని వాళ్ళు ఎక్కువ అధికులు, అర్హత కలిగిన వాళ్ళు. అదేవిధంగా సంపదను ఎక్కువ ఇచ్చేవాళ్ళు, సంపదను కనుక మనం ఇచ్చామంటే వాళ్ళు మనకు విద్యను బోధిస్తారు, విద్యాగ్రహణ ద్వారం. మూడవది ఏం చెప్పాము, తెలివిగలవాడైతే విద్యనివ్వాలనిపిస్తుంది. తెలివిగలవాడు కూడా అది కూడా ఒక విద్యాగ్రహణానికి ఒక ద్వారం, ఎంట్రెన్స్ గేట్ ఫర్ లర్నింగ్ ది నాలెడ్జ్, ఎంట్రెన్స్ గేట్ టు గెట్ నాలెడ్జ్. నాలుగు ఏమిటంటే, వేద ధర్మాలు ఆచరించేవాడు. వేదంలో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరించేవాడు ఎవరన్నా ఉంటే అతను కూడా విద్యను గ్రహించడానికి అర్హుడు. అదొక మార్గం. ఇది నాలుగు. ఐదు ఏమిటంటే, తనకు గురువుకు ఇష్టుడైన వాడు. అంటే ఇప్పుడు నేను బోధించాలి అంటే నాకు ఇష్టుడై ఉండాలి, ఇష్టమైన వాడై ఉండాలి. అంటే నా గురువు చెప్పినటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో, అంటే నా గురువు కూడా ఇష్టపడాలి ఆ శిష్యుణ్ణి. గురువుకి నాకు ఇద్దరికి ఇష్టమైన వాడయ్యి గనక ఉంటే అతను కూడా విద్యాగ్రహణానికి అర్హుడుట. అంటే తనకు గురువుకి ఇష్టుడైన వాడు అన్నాడు. మా గురువుగారికి ఇష్టమే, నాకు ఇష్టం లేకపోతే నేనేం బోధిస్తాను? నాకు ఇష్టమే కానీ మా గురువుగారికి ఇష్టం లేకపోతే అంటే అక్కడ ఏదో లోపం ఉందని అర్థం. అంటే నా గురువుగారికి నాకు ఇష్టం ఉండాలంటే నా గురువుగారు చెప్పింది నేను బోధించేదానికి ఏమిటి తేడా ఉండదన్నమాట. అప్పుడే ఇష్టత ఉంటుంది. ఎందుకంటే నా గురువుగారు ఇచ్చినటువంటి జ్ఞానానికి నా జ్ఞానం ప్రతిరూపం కదా. అందుకని నేను ఇష్టపడుతున్నానంటే నార్మల్గా నా గురువుగారు ఇష్టపడతారు, నా గురువుగారు ఇష్టపడుతున్నారంటే నేను ఇష్టపడతాను, అంతే కదా. ఎందుకంటే నా గురువుగారు నేను వేరు కాదు, ఆలోచన విద్యా విధానంలో జ్ఞానంలో. అందుకని తనకు గురువుకి ఇష్టుడైన వాడు విద్యాగ్రహణానికి ఒక ద్వారం, అది కూడా అతను జ్ఞానాన్ని పొందగలడు. ఆరు ఎవరంటే, విద్యకు బదులుగా విద్యనిచ్చేవాడు. ఇప్పుడు నేను ఒక విద్యను ఇవ్వాలనుకుంటే నాకు అవసరమైన విద్య అతని దగ్గర ఉందనుకోండి, ఇది మనకు సహజంగా తెలుసు, మిగతావన్నీ మనకు తెలియదు కానీ ఇది తెలుసు. విద్యను మన విద్యను ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న విద్య నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి దీనికి సరిపోతుంది. అదే కదా అన్నాడు పడవను మార్చేటప్పుడు గుహుడు, డబ్బులు ఇస్తానంటే రాముని వారు నువ్వెందుకు డబ్బులు ఇవ్వడం, నువ్వు సంసారం నుంచి దాటిస్తావు కదా, నేను ఈ నది నుంచి దాటిస్తాను, దానికి దీనికి చెల్లు అన్నాడు గుహుడు రామాయణంలో. శాస్త్రం అన్నమాట అది. ఎంత ఇవ్వమంటావు పడవ దాటిస్తే, నది దాటిస్తే? అంటే నువ్వు ఇవ్వక్కర్లేదు, నేను దాటించినందుకు నువ్వు నన్ను సంసారాన్ని దాటిస్తావు కదా, దానికి దీనికి సరిపోయిందన్నాడు గుహుడు. మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఈ కథ. అదేవిధంగా విద్యను విద్యను విద్యకు బదులుగా విద్యను ఇచ్చేవాడు కూడా విద్యాగ్రహణానికి అర్హుడు, విద్యాగ్రహణ ద్వారాలు ఆరు కూడా. చూసారా ఒక కథలో ఎన్నున్నాయో ఇవన్నీ, అర్థమైందా? అది అందుకు చెప్పాను కథ అంటే ఏమిటి అనేది. ఇందులో నేర్చుకోవాల్సింది ఈ మూడు ఆరు విషయాలు ఇవి. సరే, ఇప్పుడు రైక్వా దగ్గరికి వచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత రైక్వా ఏమన్నాడు తెలుసా, ఓ శూద్ర అన్నాడు జ్ఞానశ్రుతిని, శూద్ర అని సంబోధించాడు. శూద్ర రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ శూద్ర అనేది ఏమిటి, దుఃఖపడుతూ అటు ఇటు పరిగెత్తేవాడిని శూద్ర అంటారు. ఆ రెండు అక్షరాల అర్థం, శూద్ర అంటే ద్రావతి, శుచః ద్రావతి, షు అనేది శుచః అనేది శోకిస్తూ. రాజుగారు మనస్తాపంతో ఉన్నాడు కదా, శోకిస్తూ నిద్ర పట్టడల్లా ఆయనకు తోచడల్లా అటు ఇటు పరిగెడుతున్నాడు ఏం చేద్దామని. అందుకని శూద్రులు అంటే ఎవరు అర్థమైందా ఇప్పుడు, ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎప్పుడు దుఃఖపడుతూ జంజాటంలో పడి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరూ శూద్రులే. శుచః ద్రావతి శూద్రః అన్నారు. అజ్ఞానంలో పడి అటు ఇటు పరిగెడుతుండేవాడు దుఃఖంతో శూద్రుడితో సమానం. అందుకని రైక్వా శూద్ర అని సంబోధించాడు జ్ఞానశ్రుతిని. ఇప్పుడు రైక్వా సంవర్గ విద్య గురించి చెప్తున్నారు. విషయం అది ఏం చెప్తున్నా అంటే, సంవర్గ విద్య సంవర్గ అంటే సంవర్జనం అన్నారు, కలిసిపోవడం. సంవర్జనం, సంవర్జనం అంటే పాచికలు ఉన్నాయి చూసారా, పాచికలకి ఒకటి డాట్ ఉంటుంది, రెండో వైపు రెండు ఉంటాయి, మూడో వైపు నాలుగు ఉంటాయి, మూడు ఉంటాయి, నాలుగు ఉంటాయి, దాయం ఆడతారు చూసారా. మొదటిదేమో కృతయుగం అని, రెండు ఉంటే ద్వాపర యుగం అని, మూడు ఉంటే త్రేతాయుగం అని, నాలుగు ఉంటే కలియుగం అంటారు. కనుక దీన్ని కృతం అంటారు. నాలుగు కృతయుగం, నాలుగు వేస్తే కృతయుగం. కలియుగంలో ధర్మం ఒక పాదం మీద ఉన్నదని, ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద ఉన్నదని, త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల మీద ఉన్నదని, కృతయుగంలో నాలుగు పాదాల మీద ఉన్నది ధర్మం అని. నాలుగు పాదాలు గనక వేశారంటే నాలుగు కృతం అంటే ఏమిటి, పూర్తిగా నాలుగులో మూడు ఉన్నాయి, రెండు ఉన్నది, ఒకటి ఉన్నది, అవునా? నాలుగు వేసినప్పుడు నాలుగులో, ఇప్పుడు నేను నాలుగు చూపించాను వేళ్ళు, ఈ నాలుగులో మూడు ఉన్నదా లేదా, రెండు ఉన్నదా లేదా, ఒకటి ఉన్నదా లేదా, కనుక ఇది పరిపూర్ణం అని అర్థం. అంటే నాలుగులో మూడు ఇమిడి ఉన్నది, రెండు ఇమిడి ఉన్నది, ఒకటి కూడా ఇమిడి ఉన్నది, ఇది సంవర్జనం అంటారు. నదులు కూడా చూడండి సముద్రంలో కలిసిపోతాయి, దాన్ని సంవర్జనం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు ఏమిటి అనేది అది తెలుసుకుంటే అతనికి బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్పి సంవర్గ విద్య ఫలాన్ని చెప్తారు. ఎలాగంటే దేవతలు, వాయుదేవత ఉన్నాడు కదా, రైక్వా చెప్తున్నాడు, ఎవరైతే ఈ వాయుదేవతని సంవర్జన స్థానంగా తెలుసుకుంటాడో, అంటే ఏమిటి, వాయువు అగ్నిని ఆర్పుతుంది కదా, అంటే అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు నీటిని ఎండింపజేస్తుంది కదా, అంటే నీరు గాలిలో ఆవిరైపోయిందంటాం చూసారా మనం, సంవర్గ విద్యను తెలియదు కానీ ఆవిరైపోయిందంటామే కానీ అది ఒక ఉన్నతమైన భావనతో మనం చూడటం లేదుగా. నీళ్లు చల్లుతాం, వెనకటి రోజుల్లో పొయ్యి మీద ఏం చేసేవాళ్ళం, వంట అంతా అయిపోయిన తర్వాత ఆ కట్టెలు బయటికి లాగి నీళ్లు చల్లుతారు, లేకపోతే గాలితో ఊదుతాం. ఫన్ ఊదామంటే ఏమిటి, అగ్ని ఈ గాలిలో కలిసిపోయింది. గాలి ప్రధానం అక్కడ, వాయువు. అదేవిధంగా సూర్యుడు చంద్రుడు గతి, వాళ్ళ యొక్క గతి మూమెంట్ వాయువు వల్ల ఏర్పడుతున్నది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక సూర్యచంద్రులు, అగ్ని, నీరు, నీరు కూడా ఎండింపబడుతున్నది కాబట్టి వరుణదేవత, అగ్నిదేవత, సూర్యదేవత, చంద్రదేవత వీళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరిలో కలిసిపోతున్నాయి అంటే సంవర్జనం వాయువులో, ఇది సమష్టిలో. అదేవిధంగా మన వ్యష్టిలో ఏం చూడాలి అంటే అక్కడ వాయువు అయితే ఇక్కడ ప్రాణం. ఈ ప్రాణము మన నిద్రపోయేటప్పుడు, ఇంద్రియాలు పనిచేయకున్నప్పుడు కూడా, మనస్సు ఉన్నప్పటికి కూడా, బుద్ధి పనిచేయకపోయినా కూడా ప్రాణం పనిచేస్తూ ఉన్నది. అంటే ఇంద్రియాలు ప్రాణంలో లీనమైనవి, మనస్సు ప్రాణంలో లీనమైంది, బుద్ధి ప్రాణంలో లీనమైంది, ప్రాణం మాత్రం పనిచేస్తున్నది నిద్రలో. కళ్ళు చూడడం లేదు, చెవులు వినడం లేదు, ముక్కు వాసన చూడటం లేదు, మనసు పనిచేయడం లేదు, బుద్ధి పనిచేయడం లేదు, కానీ ప్రాణం పనిచేస్తున్నది. వ్యష్టిలో ప్రాణం అయితే సమష్టిలో వాయువు. అక్కడ ఏదైతే వాయువు అదే ఇక్కడ ప్రాణరూపంలో ఉన్నది. కనుక ఈ సంవర్జన స్థానం సమష్టిలో వాయువు అని, వ్యష్టిలో ప్రాణం అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్న వ్యక్తి ఆ ఉపాసన అనమాట, ఇదంతా ఉపాసన, ఊరికే తెలుసుకోవడం కాదు, ధ్యానం చేయాలి, ఉపాసన చెయ్యాలి. అలా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి అని రకరకాల ఫలాలు ఉన్నాయి వాటికి ఉపనిషత్తు చెప్తుంది. ఈ విధంగా తెలుసుకుంటాడు జానశ్రుతి, తెలుసుకొని ఆనందంగా సంతోషంగా పెడతాడు. ఇది జానశ్రుతి కథ. ఏం చెప్పారు ఇక్కడ రైక్వా, రైక్వా ఆ విద్యను తెలుసుకున్నవాడు, అంత గొప్ప విద్య అది. అన్నదానం ఆ విద్యతో పోలిస్తే చాలా తక్కువ, అందుకనే ఆ దేవత అట్లా అన్నదనమాట, హంస చెప్పింది. ఇది రెండు మూడు, ఒకటి రెండు మూడు అధ్యాయంలో వచ్చినటువంటి విషయం సంవర్గ విద్య అన్నాం. ఈ సంవర్గ విద్య తర్వాత ఈ చివర్లో మనకి ఏం చెప్పబడింది అంటే ప్రాణతత్వమే సంవర్గ, ప్రాణోవావ సంవర్గ అని చెప్పబడింది. ముఖ్యం ప్రాణమే సంవర్గము అన్నారు. అందుకని గాలి తీసుకునేటప్పుడు శ్వాస మీద గమనించడం అదో ఉపాసన. అందుకని శ్వాస గమనించమంటుంటే అబ్బాయి గురించో అమ్మాయి గురించో ఆలోచించకూడదు. వచ్చినా సరే మళ్ళీ మనసును మళ్ళించి మన శ్వాస మీదనే ఆ ప్రాణం, ముఖ్య ప్రాణమే సంవర్గం అన్నాడు. ఆ భావన ఉపాసన అంటే భావనే కదా. యథాయథా ఉపాస్తే తథైవ భవతి అన్నారు. అప్పుడు ప్రాణం మీద మన మనస్సు నిలిపితే, లగ్నమైతే ఆ ప్రాణదేవత మనల్ని అనుగ్రహిస్తుంది అని. అంటే శ్వాస తీసుకుంటే పాల్పిటేషన్ తగ్గుతుంది అని అర్థం. ఆరోగ్యం వచ్చేది ఎందువల్ల తెలిసిందా? ఇప్పుడు ఉపాసన చేస్తే. ఏ ప్రాణికి హీలింగ్ సెంటర్లకి వెళ్ళేవాళ్ళు కాదు మన వాళ్ళు. ఇళ్లలో కూర్చొని నీ శ్వాస నువ్వు గమనించంటే ఇదివి చెయ్యం, ఎక్కడికక్కడికో పరిగెడతాం, ఈ లోపల మనకు ఆయాసం వస్తుంది, అక్కడికి పోయి వచ్చేటప్పటికి ఆయాసం వస్తుంది. ఇంట్లో ఉన్న ఔషధం మనకు తెలియదు, పెరటి వైద్యం పనికి రాదన్నట్టుగా అట్లా అయిపోయింది ఇప్పుడు శాస్త్రం అందరికీ. సరే, ఇది విద్యాగ్రహణ ద్వారాలు చక్కగా మనకు తెలియజేస్తాడు రైక్వ. అందుకని పేద బ్రాహ్మణుడి దగ్గర ఉన్న విద్యని రాజులు ఎలా గ్రహించేవాళ్ళో చూడండి. ఆయన బాపనోడా, ఆయన బ్రాహ్మణుడు అంటే లెక్క లేకుండా పోయింది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో పేద బ్రాహ్మణుడైన పేదవాడైనా కూడా ఆ విద్య జ్ఞానం అది ముఖ్యం. అక్కడ బ్రాహ్మణుడైన వాడు అంతగా గౌరవింపబడేవాడు ఆ రోజుల్లో. అలా జీవించాలి, ఆ జీవనం వల్లనే వాళ్ళకి విలువ ఇచ్చేవారు బ్రాహ్మణులు. వారి జీవనం వల్లనే వాళ్ళకి విలువ అన్నమాట. వాళ్ళు ఎందుకు అలా జీవించారంటే వాళ్ళు విద్యను ప్రధానం ఇచ్చారు కానీ భౌతిక భోగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. చూడండి, రాజుగారు వీద బ్రాహ్మణుడు ఎక్కడుంటాడు అక్కడ పట్టుకోపోయి అన్నాడు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్పి జానశ్రుతికి తెలుసు. జానశ్రుతికి తెలుసని మనం తెలుసుకోవాలి ఛాందోగ్య ఉపనిషత్తు ద్వారా. స్వామిని ఎప్పుడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు, ఎక్కడ చెప్పారండి అంటే జానశ్రుతి చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ చెప్పబడిందని? పేద బ్రాహ్మణుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళన్నాడు జానశ్రుతి. అంటే పేద బ్రాహ్మణుడు అంటే ఏమిటి? సింపుల్ లివింగ్ పేద అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్యని వేద విద్యని తెలుసుకున్నవాడు, బ్రహ్మ వర్చస్సు కలిగిన వాడు బ్రాహ్మణుడు. అందుకే అక్కడికి వెళ్ళి నాయన అన్నాడు. కనుక బ్రాహ్మణులైన వాళ్ళు నిజంగా నిరాడంబరంగా ఉండి ఆ జ్ఞానం తేజస్సుతో ఉండేవాళ్ళు, బ్రహ్మ వర్చస్సుతో. వాళ్ళకి భోగాలను అనుభవించే వీళ్ళందరూ రాజులు కూడా వాళ్ళందరూ. అందుకని వాల్మీకి వశిష్ఠుడి బలం ముందు విశ్వామిత్రుడి బలం ఎంత? దిగ్బలం, క్షత్రియ బలం దిగ్బలం అన్నాడు. విశ్వామిత్రుడికే తెలిసిపోయింది అలా అన్నమాట. సరే, ఇంతటితో ఈ యొక్క అప్పుడు ఏమైందంటే రాజుగారు అన్నాడు, ఈ యొక్క నీ ఉండే ఈ రాజ్యం ఇదంతా ఉంది, ఈ గ్రామం అంతా రైక్వపర్ణం అని పేరు పెట్టాడు. రైక్వాపర్ణం, ఆ ప్రాంతానికి రైక్వాపర్ణం అని పేరు వచ్చింది. జానశ్రుతిది కాదు ఇంకా నుంచి ఆ రాజ్యం, ఆ రైక్కుడిదనమాట. తర్వాత 4 నుంచి 9 ఖండాల వరకు చతుష్పాద్ బ్రహ్మ విద్య, చతుష్పాద్ బ్రహ్మ విద్య. ఈ ఉపాసన సత్యకామ జాబాల అనేటువంటి శిష్యుడికి గౌతమ మహర్షి బోధిస్తాడు, గౌతమ ముని. ఈ సత్యకామ జాబాల అనేటువంటి సత్యకాముడనే బాలకుడు, బాలుడు చిన్న పిల్లవాడే వచ్చాడు. వచ్చి నాకు విద్య నేర్పండి అన్నాడు. అన్ని విద్యలు ఆ గౌతమ మహర్షి దగ్గర ఏమేమి విద్యలు ఉన్నాయి అన్నీ నేర్చుకోవాలని, నాకు విద్య చెప్పండి అన్నాడు సత్యకామ. వచ్చి అడిగితే ఆయన అడిగారు గౌతమ మహర్షి, నాయన మీ నాన్నగారి మీ గోత్రం ఏమిటి అని అడిగాడు. మీ తండ్రి గారి పేరేమిటి, మీ గోత్రం ఏమిటి అంటే మీ యొక్క వంశ, మీ వంశ పరంపర చెప్పు అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు. మా అమ్మని అడిగొస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయి పాప చిన్నప్పుడే తండ్రి పోయినాడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, నెలల పిల్లగాడిగా ఉన్నప్పుడే తండ్రి పోయినాడు. ఏం తెలుస్తుంది వాడికి? అమ్మ అమ్మ, నేను గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళాను, నా గోత్రం ఏమిటని అడిగారు. నాకు నా గోత్రం తెలియలేదు, నేను చెప్పలేకపోయినాను అంటే, అప్పుడు ఆ తల్లి పేరు జాబాల. ఆ జాబాల అంటుంది, నాయన చిన్నప్పుడు నాకు వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వచ్చి పెద్ద కుటుంబం అతిథులు వస్తూ ఉండేవాళ్ళు. నేను వంటలు చేస్తూ ఉండేదాన్ని, వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉండేదాన్ని. ఈ యొక్క విషయాల్లోనే నేను ఉండిపోయినాను, కానీ ఎప్పుడు నేను గోత్రం తెలుసుకోవాలని నేను ప్రయత్నించలేదు, నేను అడగలేదు. ఈ లోపల మీ నాన్నగారు మరణించారు, కనుక నాకే తెలియదు మన గోత్రం ఏమిటి అని చెప్పి తల్లి చెప్పింది. తల్లికి ఒక ఆలోచన వచ్చింది, నాయన నువ్వు వెళ్ళి జాబాల సత్యకామ అని చెప్పు, తల్లి పేరు చెప్పు. మామూలుగా తండ్రి పేరు చెప్తారు కదా, జాబాల సత్యకామ అని చెప్పు. సత్యకామ జాబాల, లేకపోతే జాబాల సత్యకామ అని చెప్పు. తల్లి దగ్గరికి మళ్ళీ గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి, నా పేరు జాబాల సత్యకామ, జాబాల నా తల్లి పేరు అని చెప్పి జరిగిందంతా, అమ్మ దగ్గర జరిగిందంతా చెప్పాడు. గౌతమ మహర్షికి ఒకటే ఆనందం, నువ్వు సత్యాన్ని పలుకుతున్నావంటే నువ్వు తప్పకుండా బ్రాహ్మణుడు అయ్యే ఉంటావు. బ్రాహ్మణుడు కానివాడు సత్యాన్ని పలకలేడు. బ్రాహ్మణుడు మనసులో దాచుకోకుండా ఉన్న విషయాన్ని చెప్తాడు. కనుక నీకు నేను ఉపనయనం చేస్తాను, ఉపనయనం చేసి నీకు విద్యను మొదలు పెడతాను. అంటే గాయత్రిని ఇవ్వాలి కదా, వేద అధ్యయనం చేయించాలి అంటే గాయత్రి ఇవ్వాలి, ఉపనయనం చేయాలి. నేనే ఉపనయనం చేస్తాను నాయన నీకు, నువ్వు సత్యాన్ని పలుకుతున్నావు, మనస్సులో పెట్టుకోకుండా చెప్తే ఏమనుకుంటారో ఏమిటో అని చెప్పి చెప్పకుండా దాచకుండా నా దగ్గర సత్యాన్ని పలికావు కనుక తప్పకుండా నువ్వు బ్రాహ్మణుడివే అయి ఉంటావు, నువ్వు విద్యను నేర్చుకోవడానికి అర్హుడివి, నీ మనసు శుద్ధంగా ఉంది అని చెప్పి గౌతమ మహర్షి విద్యను బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు, 100 ఆవులు ఇచ్చి, 400 ఆవులను ఇచ్చి, నాయన ఇవి తీసుకెళ్ళి 1000 ఆవులని చేసి తీసుకురా అని అంటాడు. 1000 ఆవులు చేసి తీసుకురా అంటే ఎంతకాలం పడుతుంది, అలాగే అండి గురువు గారు అని చెప్పి పాపం వెళ్తాడు. సంవత్సరాల తరబడి 1000 ఆవులు అయ్యే వరకు ఉండి 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 తర్వాత ఆ ఆవుల్లో ఒక ఆంబూత్ ఉన్నది, వృషభం ఉంటుంది కదా, ఆ ఆవుల్లో ఆంబూత్ అన్నది, అవన్నీ దేవతలు చేరినాయి అందులోకి. ఒక్కొక్క దేవత వచ్చి అందులో నుంచి ఆంబూత్ అంటుంది, నేను నీకు విద్య నేర్పుతాను, ఎందుకంటే గో శుశ్రూష చేశాడు అన్ని సంవత్సరాలు, గోవుల్ని పరిపాలించి పోషించాడు కదా వాటిని, అంత చేసేటప్పటికీ ఆ ఆంబోత్ అంటుందిట, నాయన నీకు నేను సత్య విషయ కామ సత్య కామ నీ పేరు, సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి కామంతో కోరికతో వచ్చావు కనుక నువ్వు గురువుకు చెప్పిన వాక్యాన్ని పూర్తి చేశావు, ఎంతో శ్రద్ధతో భక్తి, రోజు సంధ్యావందనం చేయాలి, ఉదయం సంధ్యావందనం చేయాలి, మధ్యాహ్నం సంధ్యావందనం, సాయంత్రం సంధ్యావందనం, అగ్ని సమిధానం చేయాలి. ఎక్కడికో తీసుకువెళ్ళాడు, గ్రామం గ్రామంలో అన్నం అడుక్కొని తినాలి, తింటూ ఈ ఆవుల్ని పెంచాలి గురువుగారి వాక్యం కోసం. ఇంకా ఆయన విద్య మొదలుపెట్టలే, ఈ శుశ్రూష అంత సంవత్సరాల తరబడి చేసిన తర్వాత విద్య చెప్తాడు. మనకు ఎందుకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థమైందా, విద్య మీద విలువ ఉన్నవాడు ఎంత కష్టానికైనా ఓర్చుకుంటాడు. అందుకని ఆ మహానుభావులు అంతంత గొప్పవాళ్ళైనారు వాళ్ళందరూ. మనకు కొంచెం ఫ్యాన్ కింద కూర్చుంటే కానీ మనకు కుదరదు, కొంచెం కార్పెట్ ఉండాలి, చైర్ ఉండాలి, సరిగా ఉండాలి, అది తుడుచుకొని తుడుచుకొని కూర్చుంటాం. కనుక విద్య మీద శ్రద్ధ ఉన్నవాడికి అసలు ఇవన్నీ తెలియనే తెలియవు. ఆ గురువుగారు ఏం చెప్పారు అనేది కూడా ఇంకా గురువుగారి నోట్ల నుంచి వచ్చిందండి, ఇంకంతే, ఇంకా మళ్ళీ 2 ఆలోచన ఉండదన్నమాట. ఎందుకంటే గురువుగారి దగ్గర ఉన్న విద్యను నేను గ్రహించాలి అనేటటువంటి తపన, ఆ శ్రద్ధ, దానివల్ల ఏమవుతుందంటే గురువుగారు ఏం చెప్పినా సరే ఇంకా అది నేను అనుసరించి తీరాలి. అప్పుడు ఆ గురు కటాక్షం ఎట్లా ఉంటుంది, అసలు గురు కటాక్షం రావడానికి ముందే దేవతలు కటాక్షిస్తున్నారు చూడండి. నువ్వు వెళ్ళేటప్పుడు లోపల మేమే చెప్తాం విద్య అని చెప్పి దేవతలు మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు, ఫస్ట్ చతుష్పాత్ విద్య కదా, 4 పాదాలు మొదట ఆంబూతు నేర్పుతుంది. ఆంబూతులో దేవత ప్రవేశించి ఆంబూత రూపంలో ప్రకాశవాన్ పాదహ అని ఒకటి మొదటి పాదం చెప్తుంది. ప్రకాశవాన్ పాదహ, 4 దేవతలు 4 పాదాల గురించి బోధిస్తాయి అన్నమాట. ఈ ఆంబూత చెప్తుంది, నేను మొదటి పాదం చెప్పేశాను నీకు, అది వస్తుందన్నమాట. విద్యను బోధించడం, ఎలా ఎలా పూజ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఆరాధించాలి దేవతల్ని, అవన్నీ చెప్పడం అన్నమాట. నీకు తర్వాత రెండవ పదం అగ్నిదేవత చెప్తుంది అని చెప్పి ఆంబోతులో ఉన్న దేవత ఉపసంహరించుకుంటుంది విద్య. అయిన తర్వాత మళ్ళీ ఆవులను తోలుకుంటూ వస్తున్నాడు, వెయ్యి అయిపోయినాయి, గురువుగారి దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ప్రతిరోజు మళ్ళీ సమిధాదానం చెయ్యాలి కదా, రోజు గాయత్రి చెయ్యాలి, చేస్తూ వస్తున్నాడు. రెండో రోజు అగ్ని సమిధాదానం చేస్తూ ఉంటే అగ్నిదేవత వచ్చి, నాయన నీకు రెండవ పాదం చెప్తాను, ద్వితీయ పాద బ్రహ్మ విద్య చెప్తాను ఇప్పుడు అని చెప్పి ఒకటో పాదం చెప్పిన తర్వాత రెండవ పాదం చెప్తుంది అన్నమాట. అగ్నిదేవత ఇస్తుంది, బోధిస్తుంది. తర్వాత అగ్నిదేవుడు అంటాడు, నేను రెండు పాదం చెప్పేశాను నీకు, మూడవ పాదాన్ని చెప్ప. పాదం అంటే కాలు కాదు, భాగాన్ని. మనం చూసాం కదా మాండుక్యోపనిషత్తులో పాదం అంటే భాగం అని అర్థం. మూడవ పాదాన్ని బ్రహ్మ గురించి, సగుణ ఈశ్వరు అన్నమాట. సగుణ ఈశ్వరుడు యొక్క మూడవ భాగాన్ని గురించి నీకు సూర్యుడు చెప్తాడు. హంస, సూర్యుడి పేరు హంస, ఆయనకు మరొక పేరు అనమాట, హంస అని పేరు. ఆ హంస సూర్యుడు నీకు బోధిస్తాడు అని చెప్పాడు. జ్యోతిష్మాన్ పాదః, అన్ని జ్యోతిష్యులను గురించి చెప్తారంట. అంటే జ్యోతి అంటే ప్రకాశవంతమైనటువంటి వాటిని గురించి చెప్తారు. రెండవదేమో అనంతవాన్ పాదః, అనంతవాన్ పాదః అగ్నిదేవుడు బోధిస్తాడు. జ్యోతిష్మాన్ పాదః సూర్యుడు బోధిస్తాడు. తర్వాత మద్గు పక్షి, జలచరం అంటే జలంలో తిరిగేటటువంటి ఒక పక్షి వచ్చి మద్గు పక్షి, ఆయతనవాన్ పాదం గురించి, నాలుగవ పాదం గురించి బోధిస్తుంది. బోధించిన తర్వాత నేర్చుకొని వస్తూ ఉంటాడు సత్యకామి. వచ్చి గురువుగారు చూస్తారు, 1000 ఆవులు చేసుకొచ్చానండి అని చెప్పి సత్యకాముడు చెప్పి నమస్కారం చేయంగానే, నాయన నీకెవరో ఈ చతుష్పాద బ్రహ్మ విద్య చెప్పినట్టున్నారే, నీ ముఖంలో వర్చస్సు కనపడుతున్నదే అన్నాడు. గురువుగారు గ్రహించారు, అవును గురుగారు నాకు దేవతలు బోధించారు అని చెప్పన్నాడు. అలాగా అయినా దేవతలు బోధించినప్పటికి కూడా మీరు నాకు బోధిస్తేనే, గురుముఖంగా నాకు బోధిస్తేనే కదా అది సఫలమవుతుంది, కనుక మీరు బోధించండి అన్నాడు. అని అడిగితే తప్పకుండా నాయన నేను బోధిస్తానని చెప్పి మళ్ళీ ఆ దేవతలు చెప్పిన దాన్ని గురువుగారు చతుష్పాద్ బ్రహ్మ విద్యని గురించి మళ్ళీ చెప్పారు. గురుభక్తి మనకు తెలుస్తుంది, ఆ సత్యం విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ కోరిక, గురుభక్తి, గురు సేవ అలా ఉన్నవాడికి దేవతలు అనుగ్రహిస్తారు, గురువు అనుగ్రహిస్తాడు. గురు శుశ్రూష అనేది అంతటి ప్రాధాన్యం అని చెప్పి మనకు ఈ కథలో తెలుస్తుందన్నమాట. షోడశ కల పురుషుడు, షోడశ కళ పురుషుడు లేక షోడశ కళ ఉపాసన లేక ఈశ్వర ఉపాసన అని పేరు దీనికి. సత్యకామ జాబాల అనేటువంటిది చాలా ఉన్నతమైన విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటిది ఉపనిషత్తుల్లో. ఆ సత్యకామ జాబాల మహర్షి అవుతాడు ఆయన, తర్వాత ఆయన ఆశ్రమం పెట్టుకొని మళ్ళీ ఆయనకి శిష్యులు, నెక్స్ట్ తర్వాత వచ్చేది అదే అన్నమాట. ఈ సత్యకామ జాబాల బాగా చదువుకొని గురువుగారి దగ్గర సంవత్సరాల తరబడి చేసి ఆ విద్యల యొక్క విశిష్టత అది. వాళ్ళు ఎప్పుడు బాహ్య సుఖాల కోసం, బాహ్య ప్రపంచంలో బాహ్య విషయాలు భోగాల కోసం పాకులాడేవాళ్ళు కాదు. అందుకని మనం ఏమి అనుభవిస్తున్నాం అనేది కాదు ముఖ్యం, మనం ఏమి కలిగి ఉన్నాం, మన జ్ఞానం ఏమిటి, మనం ఏం సంపాదించుకున్నాం, దానికి విలువనిచ్చేవాళ్ళు మన వాళ్ళు. చూడండి ఒక్కొక్క మహర్షి, ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకుంటున్నామంటే కారణం ఏమిటండి, జ్ఞానం, ఆ వేదాల మీద ఉన్నటువంటి వాళ్ళ శ్రద్ధ, భక్తి, అనుష్ఠానం, ఆచారం, ఆచారం అన్నమాట. తర్వాత 10 నుంచి 15 వరకు మూడవ ఉపాసన, మూడవ విషయం అక్షిపురుష ఉపాసన. అక్షిపురుష ఉపాసన ఇక్కడ సత్యకామ జాబాల గురువు అయిన తర్వాత ఆయన ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆయన ఆశ్రమం పెట్టుకుంటే ఆయనకి చాలామంది శిష్యులు వచ్చారు. ఆ శిష్యులందరికీ బోధిస్తున్నాడు. ఈయన బోధిస్తున్నప్పుడు ఈ సత్యకామ జాబాల మరి అందరికీ అయిన తర్వాత ఇంక కాన్వకేషన్ అంటారు కదా, ఆ కాన్వకేషన్ సమావర్తనం అంటారు. మన సంస్కృతంలో సమావర్తనం అంటే కాన్వకేషన్ ఇంగ్లీష్లో. అందరికి టోపీలు పెట్టి వైస్ ఛాన్సలర్లు వచ్చిపోతుంటారు కదా. మరి గురుకులాల్లో కూడా ఉంది సమావర్తనం అని. అలా అందరికి ఇచ్చి పంపించాడు. కానీ సత్యకామ జావాల ఉపకోశల అనే శిష్యుడికి మాత్రం ఏం చెప్పలే. ఉపకోశల ఆ శిష్యుడికి మాత్రం ఏం చెప్పాడు, నువ్వు రోజు అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. దక్షిణాగ్ని, ఆహవని అగ్ని, ఈ అగ్నుల్ని చూసుకుంటూ ఉండాలి. కట్టెపుల్లలు తావడం, అశుభ్రం చేయటం, అక్కడ రోజు అదే పని చేస్తూనే ఉన్నాడు. అందరికీ బోధించాడు కానీ సత్యకామ జావాల ఈ ఉపకోసలకు మాత్రం బోధించకుండా వాళ్ళందరికీ సమావర్తనం చేసి వాళ్ళందరినీ పంపించి ఇతనికి చెప్పకపోయేటప్పటికీ ఆ సత్యకామ జాబాల భార్య భర్తతో అన్నది, ఏమండి అందరికీ విద్య చెప్పారు, అందరికీ బోధించి వాళ్ళందరికీ సమావర్తనం చేసి పంపించారు, పాపం ఈ పిల్లవాడికి మాత్రం ఉపకోసలకు మాత్రం ఎందుకు చెప్పలేదు, వాడికి కూడా చెప్పండి. అగ్నిదేవతలు వాడి అగ్నిదేవతల గురించి వాడు ఎంత సేవ చేశాడు, కనుక మన ఆ దేవతలు మనల్ని శపిస్తారు మనం బోధించకపోతే అని చెప్పి భర్తతో చెప్పింది సత్యకామ జాబాలుతో చెప్తే, సత్యకామ జాబాల చెవిలో విని కూడా విననట్లుగా బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోతే ఈ ఉపకోసలకి ఒకటే బాధ చూడండి. పాపం ఆ రోజుల్లో కూడా శిష్యులు బాధపడ్డారు. ఒక్కోసారి గురువులు మన ప్రారంభం అది చెప్పలేము. మరి మంచి ప్రారంభం ఉంటేనే విద్య లభిస్తుంది, అది వాడి ప్రారంభం, ఆ ఉపకోసల ప్రారంభం పాపం. ఆ సత్యకామ జాబాల ఆ భార్య మాటలు చెవిలో వేసుకోకుండా బయటికి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళాడంటే ఏం చెప్తాం అప్పుడు. ఈ ఉపకోసల బాధతో దుఃఖంతో ఏం చేశాడంటే తన డ్యూటీలు చేస్తూనే ఉన్నాడు. అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతిరోజు ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. దుఃఖిస్తున్నాడు లోపల. అందుకే నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. అన్నం తినకుండా అనశన వ్రతం. అశనం అంటే తినడం, అనశన అంటే తినకుండా ఉండడం. నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టాడు. ఆ సత్యకామ జాబాల భార్య అంటే గురువు పత్ని వచ్చి, నాయన ఏమిటి భోంచేయలేదు, ఎందుకు నాయన అన్నం తినలేదు, దిగులు పడుతున్నావు అని అంటే, అవునమ్మా నాకు బాధగా ఉంది, నాకు నేను కృతార్థుణ్ణి కాదు, కృతార్థుణ్ణైనా అవ్వలేదు నేను, అయితే నాకు ఎందుకు విద్య చెప్పకుండా ఉంటారు, ఈ కృతార్థుడి కానివాడికి అనేక దిశలుగా నాకు ఎందుకు ఇన్ని కోరికలు వస్తున్నాయి, అసలు నాకు కృతార్థత లేనప్పుడు అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది పొందాలి, ఇది పొందాలని ఎందుకు వస్తున్నది నాకు కోరిక, కృతార్థుడి కానివాడికి నాకు ఇన్ని దిశలుగా ఎందుకు ఈ కోరికలు వస్తున్నాయి, కనుక ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను, వ్యాధితో ఉన్నవాడు భోజనం చేయకూడదు కదా, అందుకని నేను భోజనం చేయలేనమ్మా అన్నాడు. గురువుగారిని ఏమన్నా అన్నాడా చూసారా అనకుండా తనలో ఉన్నటువంటి, అందుకనే ప్రమాతృ దోషమే కానీ ప్రమాణ దోషం లేదు, ప్రమేయ దోషమూ లేదు, గురువులోనూ దోషం లేదు, కానీ మనలో ఏదో అర్హత లోపించి ఉన్నది, అందుకే ఆ గురువుగారు చెప్పలేదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ బాధతోనే ఉన్నాడు. అప్పుడు అగ్నిదేవతలు వచ్చి, నాయన మే నేర్పుతారు నీకు అని చెప్పి విద్యను బోధిస్తారు. ఒక్కొక్క దేవత వచ్చి విద్యని బోధిస్తారన్నమాట. ఏదైతే గురువుగారి దగ్గర నేర్చుకోవాల్సిన అనుకున్నాడో అది అగ్నిదేవతలు వచ్చి బోధిస్తారన్నమాట. అప్పుడు గురువుగారు ఏమేమి బోధిస్తారు ఈ దేవతలు అంటే, ప్రాణం బ్రహ్మ, కం బ్రహ్మ, కబ్రహ్మ, ఖబ్రహ్మ అని బోధిస్తారు. ఉపకోసలకి దేవతలు బోధించేటటువంటిది గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. ఒక్కొక్క దేవత వచ్చి ప్రాణం బ్రహ్మ అని బోధిస్తుంది ఒక అగ్ని. రెండవ అగ్ని వచ్చి కబ్రహ్మ, కఖ గంగాలో క మొదటి కబ్రహ్మ అని బోధిస్తుంది. మూడవ అగ్ని వచ్చి ఖబ్రహ్మ అని బోధిస్తుంది. అప్పుడు ఈ ఉపకోసలు అంటాడు, ఈ ప్రాణం బ్రహ్మ అనకు నాకు తెలుసు కానీ కబ్రహ్మ ఖబ్రహ్మ ఏమిటో నాకు తెలియదు, అది చెప్పండి అని అడుగుతాడు. ప్రాణం బ్రహ్మ, ప్రాణం లేకపోతే మనం జీవించలేము, ఆ ప్రాణం వల్లనే కదా ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళల్లో చూస్తున్నది, ఈ గాలి తీసుకోవడం, చెవులు వినడం, ఇవన్నీ ప్రాణం వల్లనే కదా చేస్తున్నాము, కనుక ఆ ప్రాణమే ఈశ్వరుడు పరమాత్ముడు అని నాకు తెలుసు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే ఈ యొక్క అదే ప్రాణం తత్వం, దానివల్లనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అని చెప్పి నాకు తెలుసు. కానీ కబ్రహ్మ ఖబ్రహ్మ అంటే చెప్పంటే అప్పుడు ఆ దేవతలు చెప్తారు, క అంటే ఆనందం, ఖ అంటే ఆకాశం. నీ హృదయంలో ఉండే ఆకాశంలో ఆ చోటు హృదయాకాశంలో ఆనందం అనేటువంటిది అర్థం. ఖబ్రహ్మ ఖబ్రహ్మ అనేది అని అర్థం. క అంటే సుఖం లేక ఆనందం. ఆనందం ఎక్కడ కలుగుతుంది? కళ్ళల్లోనా చెవుల్లోనా? ఆనందం ఎక్కడండి కలుగుతుంది? హృదయంలో. ఆ హృదయంలో కలిగేటప్పుడు హృదయంలో ఏమున్నది అంటే ఆకాశం ఉన్నది. హృదయాకాశంలో అంటే పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు. ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆనందం అది ఖబ్రహ్మ. ఖబ్రహ్మ బ్రహ్మ అంటే మాయా సహితం బ్రహ్మ ఉండి పరమాత్మ ఈశ్వర. కనుక ప్రాణంతో కూడిన హృదయంలో, ఆ హృదయాకాశంలో బ్రహ్మానంద స్వరూపంగా ఆ పరమాత్ముడు ఉన్నాడు అని బోధిస్తాయి. అప్పుడు గురువుగారి మళ్ళీ శిష్యుని అడుగుతాడు, ఏమిటి విషయం అంటే, బాగా విద్య నేర్చుకున్నట్లున్నావే, ఎవరు చెప్పారు అని అడిగాడు. అంటే నాకు అగ్నిదేవతలు చెప్పారండి. దేవతలు చెప్పినా గురుముఖంగా నేర్చుకోవాలి కదా, అదే కథ సత్యకామగా ఏం జరిగిందో శిష్యుడికి. అదే గురుముఖంగా వింటేనే అది సార్థకం అవుతుంది, గురువు లేకుండా నేర్చుకుంటే సార్థకం కాదు కదా, కనుక మీరు చెబితేనే నాకు తృప్తి అని చెప్పి మళ్ళీ గురువు గారు తిరిగి ఆయనకి అన్ని విద్యలు బోధిస్తాడనమాట ఉపకోసల్యుడికి. అంటే విద్య కోసం ఎంత కష్టపడేవాళ్ళు అని మనం తెలుసుకోవాలి. విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం, సుఖార్థి చేత్ త్యజేత్ విద్య. విద్య కావాలనుకున్నవాడు సుఖం వదిలిపెట్టాలి. క్యాంపుకి వెళితే అది ఉందా ఇది ఉందా ఏమున్నాయి లేవు ఇవి తిండిలో ఏముందా లోపాలు ఉన్నాయా అవి అడగడు, హాట్ కాఫీ ఉందా టీ ఉందా ఇట్లా అని చూసుకోకూడదు. ప్రాణం నిలవడానికి ఆహారం దొరికితే చాలు, కంఫర్ట్స్ ఇట్లాంటివన్నీ ఆలోచించేవాడు సుఖార్థి చేత్ త్యజేత్ విద్య, విద్యను వదులుకో అన్నాడు. అందుకని సుఖాన్ని కోరుకునేవాడికి విద్య రాదు, విద్యను కోరుకునేవాడు సుఖం గురించి ఆలోచించడు, సుఖం ఉన్నా లేకపోయినా కూడా విద్య కోసమే ప్రాధాన్యం అన్నాడు. అందుకని సాధనా క్యాంప్ అని పోయి మనం ఏం చేస్తామంటే సుఖపడుతుంటాం, పోయి అక్కడికి పోయి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు వెరైటీలు అన్ని స్వీట్స్ అన్ని తెలివి కాస్త వెయిట్ పెరిగి వస్తాం, సన్నపడాల్సింది పోయి వెయిట్ పెరిగి వస్తారు క్యాంపులకు పోయి. ఎందుకురా అంటే సాధన కాదు జరుగుతున్నది, ఆనందంగా సుఖజీవనం. రెండు క్లాసులు మూడు క్లాసులు పెట్టేటప్పటికి ఎక్కువ తింటే ఏమవుతుందో నిద్ర వస్తుంది. అందుకని పని చెయ్యాలి, ఆశ్రమాలకు వెళ్ళి సాధన చెయ్యాలి. సాధన శారీరకమైనటువంటి సాధన కావాలి, మానసిక సాధన, కాయిక సాధన. అందుకే చాంటింగ్ పెడితే చాంటింగ్ ఏదో జరుగుతుంది పెడుతున్నారులే అనుకుంటాను మనం. ప్రతి ఒక్క నిమిషం కూడా గురువు గ్రహిస్తూ ఉంటాడు వీళ్ళు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నారు ఈ సాధన అని తెలుస్తుంది అక్కడే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి. అందుకని భగవంతుని ప్రార్థించాలి, నాకు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధనివ్వు ఈ విద్య మీద, నాకు తెలుసో తెలియకు ఏదన్నా పొరపాట్లు చేస్తానో ఏమో భగవంతుడా నన్ను ఈ సాధనలోకి బాగా తీసుకువెళ్ళు అని చెప్పి ప్రార్థించాలి. లేకపోతే మన బుద్ధి ఇటువైపే పోతూ ఉంటుందన్నమాట, ఇది భోగాల మీదనే పోతూ ఉంటుంది. ఈ లోపల క్యాంప్ అయిపోతుంది ఇంటికి వస్తాం ఏం గ్రహిస్తాం. కనుక తిండి ఝాస, ఒంటి ఝాస, నిద్ర ఝాస, కంఫర్ట్ ఝాస ఉన్నవాళ్ళకి ధ్యాస ఉన్నవాడికి విద్య అంట వంటది పట్టదు. విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం, సుఖార్థి చేత్ త్యజేత్ విద్య. విద్యార్థిన కుత సుఖం, సుఖార్థిన కుతో విద్య. సుఖాన్ని కోరుకునేవాడికి ఎక్కడ విద్య ఉంది, విద్యను కోరుకునేవాడికి ఎక్కడ సుఖం ఉన్నది? లేదు కదా. అది సంగతి. ఆయన విద్య నేర్పుతాడు. తర్వాత 16-17 ఖండాలన్నమాట చివరిది. ఇక్కడ యజ్ఞశుద్ధి అని విషయం చెప్పబడింది. యజ్ఞశుద్ధి అంటే యజ్ఞం చేసేటప్పుడు ఋగ్వేద ప్రీస్ట్ ఉంటాడు, యజుర్వేద ప్రీస్ట్, సామవేద ప్రీస్ట్ ఉంటాడు. అవి వాళ్ళు చేసేటప్పుడు ఈ బ్రహ్మ అనేది అధర్వణ వేద ప్రీస్ట్, నాలుగో ప్రీస్ట్ అనమాట. బ్రహ్మ అని పేరు ఆయనకి. ఆయన పని ఏమిటో తెలుసా? మౌనంగా ఉండడమే పని, సూపర్విజన్. ఆయనకి ఎక్కడెక్కడ లోపాలన్నీ జరుగుతూ ఉంటే బ్రహ్మ పోయి సూపర్విజన్ చేయాలి. ఆ యజ్ఞం జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండాలి. ఆయన ఎక్కడన్నా మాట్లాడాడు అంటే ఒక పొరపాటున అన్నా కూడా మళ్ళీ పోయి స్నానం చేయాలి, మళ్ళీ వచ్చి దోతి మార్చుకోవాలి. రకరకాల దోషాలు ఉంటే ఎక్కడన్నా పొరపాటున దోషం ఉన్నదంటే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాల్సిందే, గాయత్రి చేయాల్సిందే. రకరకాలుగా మంత్రలోపే, క్రియాలోపే, కాలలోపే, నియమలోపే, శ్రద్ధాలోపే, అందుకని ఇవన్నీ దోషాలు రాకూడదు. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేత క్షమస్వ. హే పరమాత్మ క్షమించు అన్న, మనం ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాం క్షమించని, క్షమించమని అడిగేవాడే లేడు అసలు. భగవంతుణ్ణి మనం అడగాలి, క్షమించమని అడగాలి. అందుకని మన హృదయంలో నుంచి మన భావనలు పెల్లుబికినప్పుడు, ఎప్పుడైతే ఈ విషయాలు ఒక కొన్ని విలువలు వింటున్నప్పుడు మన హృదయం స్పందించాలి, స్పందించి దానికి తగినట్లుగా ఇది నేను ఆచరించాలనే భావన రావాలి. అప్పుడేమవుతుందంటే ఆ మనస్సు శుద్ధపడుతూ ఉంటుంది. ఎలా శుద్ధపడుతుందంటే, మన వాళ్ళు ఏదన్నా ఇళ్లలో అతుకులు వేస్తుంటారు చూసారా, అది ఏదో శాస్త్రంలో రాస్తారు వాళ్ళు ఏమేమి దేనికి అతుకు, బంగారానికి టంకం వేస్తారు చూసారా, టంకం అంటారు తెలుగులో. దేనికి దేనికి వేసి టంకం వేస్తారు అంటే, బంగారానికి వెండితో టంకం వేస్తారు, బంగారాన్ని వెలిగారం అంటారు, దాన్ని టంకం వేయడాన్ని వెలిగారం అంటారు. మరొక మెటల్తో దాన్ని టంకం వేస్తారంటే ఏంటి, దాన్ని దోషాన్ని పోగొడతారు. అందుకే వెండి ఇస్తారులో బంగారం వేస్తారు చూసారా, మధ్యలో దోషం ఏదన్నా ఉంటే పోతుందని. అట్లాంటివన్నీ ఆచారాలు ఉన్నాయి, మనకు తెలియదు ఎందుకు వేస్తారో, అది జనానికి తెలియదు, శుద్ధి కోసం వేస్తారట. అందుకని వెండి ఇస్తరి వెండి కంచంలో తిన్న ప్లేట్లో తిన్నా కూడా అది దోషం లేదట, మిగతా ప్లేట్లలో తిన్న దాంట్లో తింటే అది ఎంగిలి దోషం అవుతుంది. అందుకని వెండి ఇస్తరులో బంగారం మధ్యలో వేస్తారు దోషం లేకుండా ఉండడానికి. చూసారా, వెండి ఇస్తరులు కంచాలు ఉన్నాయి కానీ బంగారం ఎందుకు ఉందో తెలియదు మనకు, అది టంకం అంటారు దాన్ని జాయింట్ చేయడం అన్నమాట. అదే వెండిని బంగారంతో అతుకు వేయడం, వెండితో తగరాన్ని అతుకు వేయడం, తగరాన్ని సీసంతో అతుకు వేయడం, సీసన్ని సీసంతో ఇనుముని అతుకు వేయడం, సీసంతో ఇనుముని అతుకుడు వేయడం, అదే కదా ఇనుముని కట్టెతో, అలా కదా ఇనుముతో కట్టెను అతుకు వేయడం, ఇనుముతో కట్టె అతుకు వేయడం, సీసంతో ఇనుమును అతుకు వేయడం, తగరంతో సీసాన్ని అతుకు వేయడం, వెండితో తగరాన్ని అతుకు వేయడం, ఇవన్నీ ఎట్లాగో అయితే. ఎందుకండి ఇవన్నీ టంకాల గురించి చెప్తారంటే, యజ్ఞం చేసేటప్పుడు కూడా శుద్ధి అనేది అదే విధంగా చెప్పబడింది. ఏ విధంగా చెప్పబడింది అంటే, భూః భువః సువః అనే వ్యాహృతులు ఒక్కొక్క వేదంలో నుంచి వచ్చినవే కదా. భూహు వ్యాహృతి, సువహ వ్యాహృతి, భూహు భువ సువహ, మూడు వ్యాహృతులు, వాటన్నిటిని స్వాహ చేయడం అనమాట. ఇలా ఆహుతి హోమం చేయాలి, హోమం చేసి మేము ఏమైనా దోషాలు చేస్తే అవన్నీ తొలగిపోవాలని చెప్పి ఈ బ్రహ్మ ఆ ప్రిస్ట్ అనమాట. ఆయన ఏమీ చెయ్యడు, అన్ని సూపర్విజన్ చేస్తూ ఉంటాడు బ్రహ్మ అనే ప్రిస్ట్. ఆయన ఈ యాగం చెయ్యాలన్నమాట. యజ్ఞంలో ఏదైనా దోషాలు ఉంటే, మంత్రదోషం కానీ దక్షిణ దోషం కానీ లేకపోతే విషయాలు ఏవైనా సరే ద్రవ్య దోషం కానీ ఉంటే, ఇప్పుడు మనం అన్నీ వేస్తాం చూసారు, అన్నిటికీ అక్షతలే వేస్తూ ఉంటాం, అక్షతం సమర్పయామి, అక్షత అన్నిటికీ అర్ఘ్య సమర్పయామికి అక్షతే, పాద్య సమర్పయామికి అక్షతే, వస్త్ర సమర్పయామి అంటే అక్షతే, ఆభరణ సమర్పయామి అంటే ఆభరణం వేస్తే ఆవిడ ఎత్తుపోతాడు, అక్షత సమర్పయామి. ఏం పూజ అది, తమలపాకులు మర్చిపోయినా తేవడం, అక్షత సమర్ప. ఇవన్నీ చేసి యాని కాలిచ పాప జన్మాంతకృతానిచ తాని తాని వినశ్యంతి, ఈ అవకతవకలతో చేసిన పూజకి ప్రదక్షిణం చేసి లోపాలన్నీ పోవాలి, నేను అనుకున్న ప్రయోజనాలన్నీ ఇవ్వు అని ప్రార్థన. మనిషి స్వార్థపరుడు, భగవంతుడికి పూజ చేసేటప్పుడు మంచి పూలు మెండుగా దండిగా కొని పూజ చేయలేవు, చేయము ఆయన ఏం చేసుకుంటాడు, ఒక పువ్వు ఆ పువ్వు కూడా కాదు, దాన్ని తుంచి తుంచి రెక్కలు వేస్తారు, రెక్కలతో పూజ చేయకూడదు. రెక్కలతో పూజ చేయకూడదు. పుష్పంతో పూజ చేయమన్నారు కానీ రెక్కలతోనా? ఎందుకండి అన్ని పుష్పాలు? ఓ అచ్యుతాయన మహా, అది రెండు ఒకటి. ఇలా చేస్తే దోషం కాక ఏమిటది? మంచి పుష్పాలతో, సువాసన కలిగిన పుష్పాలతో ధనాన్ని భగవంతుడికి వెచ్చించలేనప్పుడు దేనికోసం ఇంకా? ఈ శరీరాన్ని పుష్పంగా అర్పించాలన్నాడు, నీ మనస్సునే పుష్పాన్నిగా అర్పించాలి భగవంతుడికి. ఇప్పుడు యజ్ఞాన యాగాలు ఏం లేవు కదా, అందుకని పూజ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజుల్లో యజ్ఞాన యాగాలు చేస్తే శుద్ధి కోసం ఎంత తపన పడేవాళ్ళు. అలా చేయడం, మౌనంగా ఉండాలట. ఆ చేసిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ మంచి కథలు వినడం, నీతితో ఉన్నటువంటి పురాణ కథలని వింటూ ఉండేవాళ్ళు. మనం ఈ రోజులో శివరాత్రి ఉపవాసం జాగారం ఉంటే సినిమా చూస్తాం, రకరకాల ఆటలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడుకోవడాలు, ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు, అవి ఇవి ఇన్ని రేపు కలిపి ఇదంతా కలిపి తింటాం రేపు ఉదయం. ఇట్లాంటి చేసేటట్టు ఉపవాసాలకు కూడా మనం శ్రద్ధ ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. అది విషయం. కనుక యజ్ఞ శుద్ధి విషయంలో ఇవన్నీ సాద్గుణ్య సంపాదనార్థం అంటారు. అంటే యజ్ఞంలో ఏదన్నా దోషం ఉంటే ఆ దోషాన్ని పోగొట్టి, మరి లేకపోతే ఫలాన్ని ఇవ్వదు కదా. అందుకని సాద్గుణ్య సంపాదనం, దానికి గుణాన్ని, మంచి గుణాన్ని సంపాదించాలి. సాద్గుణ్య సంపాదనార్థం వ్యాహృతి భూహు భువః సువః చెయ్యబడింది, చెప్పబడింది, హోమం చెప్పబడింది. కనుక యజ్ఞ అనుష్ఠాన అనుష్ఠాన దోషం అంటే లోటుపాట్లు, తెలుగులో చెప్పాలంటే లోటుపాట్లు లేకుండా చూసుకోవడం అన్నమాట. ఇన్ని నియమాలు ఉంటే మనిషికి ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. మనిషిలో, మనస్సులో ఒక శారీరక శుద్ధి, మానసిక శుద్ధి ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తిలో ఒక క్రమశిక్షణ ఉండడం వలన ఆ వ్యక్తికి విద్యావంతుల ఎడల, బ్రాహ్మణుల ఎందు ఒక గౌరవం, భక్తి ఏర్పడుతుంది. బ్రాహ్మణులంటే ఎవరు? బ్రహ్మ విద్య వాడి చేతిలో పెట్టుకున్న వాళ్ళు కనుక బ్రాహ్మణులు. వాళ్ళని ఎందుకు పూజిస్తాం? బ్రాహ్మణుని బ్రాహ్మణుడిగా ఎందుకు పూజిస్తామంటే ఆయన దగ్గర విద్య ఉన్నది. ఆ విద్యను రాబట్టాలి అంటే నేను ఈ ఆరు గ్రహణ ద్వారాలని గ్రహించాలి. నేను బ్రహ్మచారిని కాదు, విద్యనిచ్చి విద్య తీసుకోవడానికి విద్య లేదు నా దగ్గర, ఏం చేస్తాను మరి? ఇంకేం గ్రహణ ద్వారాలు ఉన్నాయి అంటే డబ్బు ఉంటే డబ్బు ఇవ్వన్నారు. డబ్బు కూడా లేకపోతే ఏం చేయాలి? శుశ్రూష చేయి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాకరీ చేయి, వాళ్ళకి చేసి వాళ్ళ అవసరాలు తీర్చు, శారీరక శ్రమ చేయి. ధనం ఉంటే ధనాన్ని ఇవ్వు, అయితే గౌరవంగా ఇవ్వాలి. భియాధేయం, శ్రద్ధయాధేయం, హిర్యాధేయం, అట్లా ఇవ్వాలి. కానీ శ్రద్ధతో ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నామని ఆయనకి తెలుస్తుంది, భగవంతుడికి. మా గురువుగారికి ఏం తెలుసు అని అనుకోకూడదు. మనం ఎలా చేస్తున్నాం, ఏ మనసుతో చేస్తున్నాం, ఎలాంటి భావనతో చేస్తున్నాం అని చెప్పి, మన అంతరాత్మ ఒకటి ఉన్నది కదా, ఆత్మసాక్షి భగవంతుడికి తెలుసు. కనుక ఇలాంటి గ్రహణ ద్వారాల ద్వారా విద్యను గ్రహించాలి మనం. అందుకని ఎంత చేస్తే మనం, మన మనసు శుద్ధిపడుతుంది, ఎంత చేస్తే మనం అర్హులత అవుతాం, ఎంత చేస్తే మనం శాస్త్రానికి, దేశానికి, సంస్కృతికి, అన్నిటికీ చేయాలి, చేయగలిగినదంతా చేయాలి సాధ్యమైనంత వరకు. అందుకని భగవంతుని ఏం ప్రార్థించాలి? ఈ యొక్క ఉపాధిని సేవ చేయడానికి ఉపయోగించు భగవంతుడా అని ప్రార్థించాలి. ఎందుకంటే ఏం చేయాలో నాకు తెలియదు కదా, ఒక్కొక్కసారి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదు, ఎక్కడ ఏమి ఇవ్వాలో తెలియదు, మనకు ఎన్నో తెలియదు. కనుక నన్ను ఉపయోగించుకో, నాకు తెలియదు ఎలా చేయాలి, నన్ను ఉపయోగించుకో, నా బుద్ధిలోకి వచ్చేటట్లు చేయి ఆలోచన చేసి, నా గురువుకి, నా దేశానికి, నా సంస్కృతికి, నా ఋషి పరంపరకి, అందరికీ ఇచ్చేటట్లుగా ఏమి ఇవ్వగలను నేను అనేటువంటి చూసుకోవాలి. ఏం తీసుకోవాలనే బుద్ధి రానివ్వ నాకు, నాకు ఏమి ఇవ్వగలను అనేటటువంటి బుద్ధి రానివ్వు నాకు అంటే, అప్పుడు ఆ వ్యక్తి శుద్ధమైపోతాడు. అయినప్పుడు ఏమవుతుంది చూడండి, గురువుగారు ఒకవేళ వీలు కాక చెప్పకపోయినా టైం డిలే చేసినా కూడా దేవతలు వచ్చి సహాయం చేశారు. నాకు దేవతలే చెప్పారు నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు అని చెప్పి శిష్యుడు ఏమన్నా వెళ్ళాడా చూసారా? ఆ భక్తి, గురు భక్తి. ఇవన్నీ మనం ఈ కథల ద్వారా ఎన్నో తెలుసుకోవాలి. ఇది ఈ నాలుగవ అధ్యాయంలో ఉపకోసల విద్య అని పేరు, సత్యకామ జాబాల విషయంలో, తర్వాత సంవర్గ విద్య, జానశ్రుతి, వీళ్ళందరూ కూడా మహానుభావులు. ఈ యొక్క ఉపాసనల కోసమే వాళ్ళు ఇంత నేర్చుకున్నారంటే ఇంకా బ్రహ్మ విద్యకి ఎంత కావాలో, అది వస్తుంది తర్వాత చూస్తాం. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తయింది.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.